క్రమములో ఈ వికాస క్రమము అనేటువంటి మాట మనం చేతనత్వానికి వాడతాం. వికసించేది చేతనత్వం. ఇటు పదార్థం వికసించదు, అటు ఆత్మ వికసించదు. రెండు వాటిలో వాటికి పరిపూర్ణంగా ఉంటాయి. అంచేత ఈ వికాస క్రమము క్రోధి చెందేటటువంటి లక్షణము చేతనత్వానిది. ఆ మార్పు వచ్చేటువంటి క్షణము 2000 సంవత్సరం దాటాక, అది ఇంపార్టెన్స్. అది అంటే ఇన్నాళ్ళు మనం చదువుకున్నటువంటి చదువులు, ఇన్నాళ్ళు మనం జీవించినటువంటి విధానాలు, ఇన్నాళ్ళు మనం చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, ఇన్నాళ్ళు మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఉపయోగపడదు. ఒక కొత్త వ్యవస్థ, ఒక నూతన వ్యవస్థ ఆవిర్భవించింది. దానిని కంప్యూటర్ ఏజ్ అని పేరు పెట్టారు వాళ్ళు. కంప్యూటర్ అంటే లెక్కించడం. సంకల్పంలో కూడా మనం ఏం చేస్తాం, శ్వేతవరాకల్పే, వైవస్వనంతరే, ఇవంతా ఏంటి, కంప్యూటింగే, లెక్కలే. కానీ సంధ్యావందనం అయితే చేస్తాం తప్ప ఈ కంప్యూటరైజేషన్ లేదు మనకి. అంచేత సంధ్యావందనం దానికి కావలసినటువంటి ఫలితాలు మనకి ఇవ్వటం లేదు. ఏంటక్కడ కంప్యూటింగ్ చేయాల్సింది, మీరు లెక్కలు చేయాల్సింది, గణన చేయవలసింది, కల్పన చేయాల్సింది, సంకల్పము చేయవలసినది ఏమిటి అంటే, మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి. మనకున్నటువంటి అన్ని అశాంతులు, మనకున్నటువంటి అన్ని బాధలు కూడా ఈ 3 ప్రశ్నలకి జవాబు తెలియకపోవటం వల్లే. జీవించేస్తున్నాం, కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్నాం. కుటుంబ వ్యవస్థలో ఒకడు తల్లిగా ఉంటారు, ఒకడు తండ్రిగా ఉంటారు, ఒకడు వదినగా ఉంటారు. రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కుటుంబ వ్యవస్థలో. ఇది కాకుండా ఒక సామాజిక వ్యవస్థ ఉంది. సామాజిక వ్యవస్థలో కూడా మీరు ఉంటున్నటువంటి నగరములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో మీకు సంబంధం లేదు. మన పక్కింటి వాళ్ళతోనే మనకు సంబంధం ఉండదు. వాళ్ళ పేర్లు కూడా తెలియవు, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ మనం ఎక్కడో ఏ తెనాల్లోనూ ఉద్యోగం చేస్తూ ఉంటాం. పొద్దున్నే నిద్ర లేచి అక్కడికి వెళ్ళిపోతాం. ఆ ఆర్గనైజేషన్ లో మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడున్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. చాలా మంది ఆఫీసుల్లో పనిచేసుకుంటారు, వచ్చేస్తారు. వాళ్ళ ఆఫీసు కొలీగ్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, తెలియాల్సిన పని కూడా లేదు. ఉదాహరణ అర్థమవుతుంది కదా, రిలేషన్షిప్స్, రాబోయేటటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా రిలేషన్షిప్స్ మీద ఆధారపడి ఉంటుంది, సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అది నేర్పుతారు మీకు. దానినే గురు చరిత్రల్లో మనము రుణానుబంధముగా చదువుతాం.
పేర్లు ఏమైనా పెట్టుకోండి, మీరు పేర్ల యొక్క గందరగోళంలో పడిపోయి రుణానుబంధ అనేసరికి ఏమనిపిస్తుంది, ఇదేదో వేదాంతం చెప్తున్నాడు అనిపిస్తుంది. రిలేషన్షిప్స్ అన్నాం అనుకోండి, అబ్బో ఎంత అద్భుతంగా చెప్తున్నాడో అనుకుంటారు. ఇంతకీ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి? రుణానుబంధాలే. రుణానుబంధాలు లేకపోతే పక్కనున్నా పట్టించుకో. ఈ విద్య కంప్యూటర్ విద్యతో పాటు మనం నేర్చుకునేటటువంటి ఈ విద్య రుణానుబంధం యొక్క విద్యను ఈనాడు బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అనేటటువంటి పేరుతో వచ్చేస్తోంది ప్రపంచంలోకి. పేర్లు మారాయంటే దేశకాల పరిస్థితి. బుద్ధుడు పాలీ భాషలో చెప్పాడు, శంకరాచార్య వారు సంస్కృతం భాషలో చెప్పారు, సత్యసాయిబాబా తెలుగులో చెప్తున్నారు, షిర్డి సాయి మరాఠీ భాషలో చెప్పాడు. భాషలు మారాయి తప్ప చెప్పేటటువంటి విషయం మారదు. కానీ భాష తెలియకపోవటం వల్ల చెప్పినటువంటి విషయమే మనకు అర్థం కాదు. వెంకటస్వామి తెలుగులోనే చెప్పాడు, ఒకడు అర్థం కాదు, ఏం చెప్పాడో కూడా అర్థం కాదు మనకి. ఎందుకు అర్థం కాదు అంటే కంప్యూటర్ లాంగ్వేజీలో చెప్పినటువంటి ఇంగ్లీష్ పుస్తకం, ఇంగ్లీష్ వచ్చిన వాడికి ఏమీ అర్థం కాదు. అది వెంకటస్వామి తెలుగు భాషలాగే ఉంటుంది. అది ఇంచేత వెంకటస్వామి చెప్తున్నటువంటి రిలేషన్షిప్స్, వెంకటస్వామి చెప్తున్నటువంటి సంబంధ బాంధవ్యాల యొక్క గణన, కంప్యూటరైజేషన్ మనకు అర్థం కావటం లేదు. అంచేత ఈ క్లాసుల్లో నేను చెప్తున్నది కొత్త విద్య అని మాత్రం అనుకోకండి, ప్రకృతిలో అది ఆల్రెడీ వచ్చేసింది. కంప్యూటర్ అనేటటువంటి సిస్టమ్, కంప్యూటర్ అనేటటువంటి లెక్కించగలిగేటటువంటి టెక్నాలజీ ప్రకృతిలో ఉంది. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే ప్రకృతిలో కనిపెట్టినటువంటి శక్తికి తగినటువంటి మానసిక స్థాయి లేనటువంటి వాళ్ళు ఉంటే ఆ కనిపెట్టినటువంటి శక్తులు దురుపయోగం అవుతాయి. ప్రస్తుతము కరెంటు లేకపోతే మీ సుఖాలకు అడ్డొస్తుంది తప్ప మీ జ్ఞానానికి ఏమైనా అడ్డొస్తుందా? మీ జ్ఞాన సముఖార్థి దీనికి అర్థం చేసుకోండి. నేను అడిగిన ప్రశ్న మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అప్పుడు ఆధ్యాత్మికతలో నేను చెప్తున్నటువంటి సూత్రాలు మీకు అర్థమవుతాయి. కరెంటు కావాలి అందరికీ కదా, కానీ ఆ కరెంటు ఎందుకు కావాలి? జ్ఞానోపార్జనకి మాత్రం కాదు, సుఖాలకి కదా. కరెంటు లేకపోతే ఫ్యాన్ ఉండదు, కరెంటు లేకపోతే ఏసీ ఉండదు, కరెంటు లేకపోతే సినిమా ఉండదు, కరెంటు లేకపోతే టీవీ ఉండదు. ఈ శక్తి దేనికి ఉపయోగిస్తున్నావు నువ్వు? శక్తి దేనికి ఉపయోగించాలి? అక్కడ ఆధ్యాత్మికతకి మనం ఈనాడు జీవిస్తున్న దానికి తప్పులవుతోంది. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ కానీ, ఏదైనా ఒక కొత్త శక్తి ప్రకృతి నీకు అందించాక ఆ కొత్త శక్తి నీ జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడకపోతే ప్రకృతి దాన్ని ఏదో వంకబెట్టి వెనక్కి లాగేసుకుంటుంది, ఉంచదు. మళ్లీ మళ్లీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా తక్కువలో ఈ రెండు నెలల కాలంలో మీరు చేయవలసినటువంటి పనుల లిస్ట్ చెప్తున్నాను నేను, కానీ అన్ని ఒకదానికి సంబంధించినవే. అంచేత ఇక్కడ మీరు నేర్చుకునేటటువంటి జ్ఞానము, విజ్ఞానము, టెక్నాలజీ. విజ్ఞానము అంటే టెక్నాలజీ, జ్ఞానము అంటే నాలెడ్జ్. అంటే కరెంట్ గురించి, ఎలక్ట్రిసిటీ గురించి థియరీ చదివితే ఫిజిక్స్ లో దాన్ని జ్ఞానము అంటాం. ఉపయోగించారనుకోండి, ఫ్యాన్ రూపంగానో, ఇస్త్రీ పెట్టి రూపంగానో, హీటర్ రూపంగానో, టెక్నాలజీ అంటాం. జ్ఞానము, విజ్ఞానము, ఇది ఆర్గనైజేషన్. అంటే భగవద్గీత యొక్క 7వ అధ్యాయం చెప్తుంది, సూర్యుడి యొక్క 7వ కిరణం ఇది చెప్తుంది. రామనవమి నాడు ఈ 7 కిరణాలు రేపు దిగుతాయి భూమి మీదకి, అందుకే ఇది చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు దింపుకుంటా ఉంటే కుదరదు. సూర్యుడి యొక్క కిరణాలు ఎప్పుడు దింపుకోవాలి? సూర్యుడు వచ్చినప్పుడు దింపుకోవాలి. కాదండి, నాకు రాత్రి చాలా తీరిగ్గా ఉంటాను నేను, నన్ను ఎవడు డిస్టర్బ్ చేయడు, నేను చేయవలసిన పనులు, నేను చేయవలసిన అధో పనులు అన్నీ అయిపోతాయి. అప్పటికి తాగుడు కూడా తాగేసి ఆ మత్తు కూడా దిగిపోతూ ఉంటుంది అప్పుడు నాకు. ఏమేం పనులన్నీ నేను చేయదలుచుకున్నాను అన్నీ అయిపోతే అప్పుడు ఖాళీగా ఉంటాను నేను. అప్పుడు సూర్యకిరణాన్ని నేను అధ్యయనం చేస్తానంటే అప్పుడు సూర్యుడు ఉన్నాడు అక్కడ, అంతే కదా. అంచేత ఈ రామనవమి యొక్క ఆ లక్ష్యము ఏమిటి? ఆ రామనవమి యొక్క లక్ష్యము, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్. భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్తాడు ఇది. ఏం చెప్తున్నాడు అక్కడ? ఈ యోగాన్ని, యోగము అంటే జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడి దగ్గర నుంచి ఆ యోగ విద్య మెల్లమెల్లగా 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 కిందకి దిగుతూ వచ్చింది. సకాలేన మహతా యోగో నిష్ట పరంతప. ఈ దిగటంలో శ్వేతవరాహ కల్పం నుంచి కలియుగం యొక్క ఈ ప్రథమ పాదంలో ఫలానా తిథివార నక్షత్రంలో ఉన్నారు మీరు. ఏమైంది కంటిన్యూటీలో? పోయింది అది, ఆ యోగ విద్య పోయింది. పోయింది అనము లుప్తమైంది, అబ్జర్వ్ చేయటం లేదు. మన దృష్టి దాని మీదకి పెట్టడం లేదు. దాని మీదకి పెట్టేటటువంటి జ్ఞానము గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు మోడర్న్ భాషలో కంప్యూటరైజేషన్, బయోకెమిస్ట్రీ అనేటటువంటి పేర్లతో చెప్తున్నాము. ఇవి రెండు కూడా సూర్యకిరణ విజ్ఞానాలే. ఇవి రెండు కూడా సూర్యకిరణాల యొక్క విజ్ఞానాలే. ఇంచేత సాటిలైట్స్ పంపిస్తారు, రాకెట్స్ పంపిస్తారు వీనస్ మీదకి, గురుగ్రహం మీదకి. ఇవాళ పంపిస్తే అది ఏ 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో అక్కడికి వెళ్తుంది. అది వెళ్లిన తర్వాత అక్కడ ప్రాణము ఉంటుందా ఉండదా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? సూర్యకిరణాలు ఉండాలి, నీరు ఉండాలి. నీరు సూర్యకిరణాలు ఇవి రెండు కలిస్తే ప్రాణశక్తి ఆవిర్భవిస్తుంది. అది యోగ విద్య యొక్క రహస్యము. ఇది అర్థం చేసుకోండి. మీరు ఈ టాపిక్స్ మీరు డిస్కస్ చేసుకోవాలి. అందుకే నా అంతటా నేను ఏమీ చెప్పటం లేదు, కానీ నేను చాలా ఆనందిస్తాను మీరు కనుక ఈ 2 నెలల్లో దేని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ అంతటా మీరే మీ పేర్లు అవి రాసి మీరు ఎక్కడ ఈ విషయాలు చదువుకుంటారో, ఏం చదువుతారో. మీరు 2 రోజుల నుంచి అదే చెప్తున్నాను కదా, ఇవాళ దేని గురించి చదవమని చెప్తున్నాను నేను. సూర్యకిరణముల గురించి, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి, బయోకెమిస్ట్రీ. ఇది మీరు చదివితే యోగ విద్య మీరు చదివినట్టే. అందువల్లే ఆశ్రమాలకి వాళ్ళకి ఎవరు రారు, బయోకెమిస్ట్రీలో చేరేదే వద్దా అని అడుగుతారు. బయోకెమిస్ట్రీలో చేరిన వారు ఈ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా ఆధ్యాత్మికత ఎటువైపు తీసుకు వెళ్తుందో అటు వెళ్తున్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా మీకు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న తేడా గుర్తుంచుకోండి. పరిణామ క్రమంలో పృథ్వీగ్రహం ఏర్పడింది. పృథ్వీగ్రహం కంటే ముందు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి కంటే ముందు అదేదో తత్వం ఉంది. పరిణామ క్రమం అలాగే చెప్పుకుంటున్నాం కదా. సమ్ ప్రిన్సిపల్ ఏదో ఉంది, తత్వం ఉంది ఏదో. ఆ తత్వం నుంచి సూర్యుడు ఆవిర్భవించాడు. సూర్యుడి నుంచి ఈ సోలార్ సిస్టమ్ ఆవిర్భవించింది. ఈ సోలార్ సిస్టమ్ లో పృథ్వీగ్రహం ఆవిర్భవించింది. పృథ్వీగ్రహం ఆవిర్భవించిన కోట్ల 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 సంవత్సరాలకి మనిషి ఆవిర్భవించాడు. మనిషి ఆవిర్భవించి ఈ పరిస్థితికి వచ్చాడు. అంటే మనం కనుక ఇలా వెనక్కి వెళ్ళగలిగితే ఎక్కడి వరకు వెళ్తాం మనం? సూర్యుడు వరకు వెళ్తాం మనం కదా. అంచేత మీకు ఆధ్యాత్మిక విద్య వెంట పెట్టాలి అంటే సూర్యుడు గురించి మీకు తెలియాలి. సూర్యుడి యొక్క జ్ఞానాన్నే రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. సూర్యుడే ఎలక్ట్రిసిటీగా మారుతాడు, సూర్యుడే అయస్కాంత శక్తిగా మారుతాడు, సూర్యుడే సౌండ్ శబ్దముగా మారుతాడు. ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయో అవంతా కూడా సూర్యుడే. ఆ శక్తుల యొక్క వర్గీకరణ మీరు చేయదలుచుకుంటే అవి 7 రకాలుగా మాత్రమే మీరు చేయగలుగుతారు. అది ఆ ఎదురుకుండా పెట్టినటువంటి బొమ్మ యొక్క రహస్యము. సూర్యుడు యొక్క 7 గుర్రాలు, అది మీరు సూర్యుడు 7 గుర్రాలు అనుకుంటే ఏమీ లాభం లేదు. మీరు ఆ 7 శక్తులని మీరు ఉపయోగించుకోగలగాలి. మొత్తము ఆధ్యాత్మికత ఋషులు చేసేటటువంటి మ్యాజిక్లన్నీ కూడా శక్తి వల్లే. శక్తి లేకపోతే ఏమన్నాము? ఇది వంట పెట్టడం లేదు. ఇక్కడ కూర్చుని ఏదో నాలుగు సార్లు రామారామ అనుకుంటేనో ఏదో కృష్ణ అనుకుంటేనో అయిపోతుంది అనుకుంటున్నారు. అసిధార వ్రతమిదం, గొంతుకి ఎత్తి ముట్టుకుంటున్నారు వాళ్ళు, ఇది కత్తి మీద సాము లాంటిది అని. అసలు మీకు కత్తి ఎక్కడా కనిపించడం లేదు, మీ కాళ్ళు చేతులు తిగినట్టు నాకు ఎక్కడా కనిపించడం లేదు, మీకు నెత్తురు కారుతున్నట్టు నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఏం సాధన చేస్తున్నారు మీరు? నెత్తురు కారమని కాదు నేను అడిగేది, ఆ తీవ్రత. ఎలక్ట్రిసిటీతో పనిచేస్తున్నవాడు నా జీవితంలో ఎప్పుడూ షాక్ కొట్టలేదు అంటే నమ్ముతారా మీరు? జరుగుతుంది అలాగే ఎప్పుడైనా? అందులో కొత్తగా తెలిసాక వాడు ఎక్స్పర్ట్ అయ్యాక షాక్ కొట్టకపోవచ్చు వాడికి. అసలు వాడికి ఆ శక్తి ఎలా ఉంటుందో తెలియదు, దాన్ని ఎలా ముట్టుకోవాలో తెలియదు, ఉపయోగిస్తున్నాడు వాడు. ఏమవుతుంది వాడికి? మరి మీకు ఎప్పుడైనా షాక్లు కొట్టాయా? మరి ఆశ్రమంలోకి వచ్చాక మీకు షాక్ కొట్టలేదనుకోండి, ఇక్కడ ఇక్కడ పవర్ అయినా లేదు, లేకపోతే పవర్ ప్రొటెక్ట్ చేసేవాడు ఉంటుంది. మా గురుదేవుల యొక్క జీవితంలో సాధనలు చేస్తున్నప్పుడు, ఆయన విశ్వకుండల్ని జాగరణ సాధనలు అవి చేస్తున్నప్పుడు ఎక్కువ రష్ ఉండేది కాదు. ఇంతమంది కూడా అప్పుడు ఉండేవాళ్ళు కాదు, 10-15 మంది ఉంటే చాలా గొప్ప. అప్పుడు ఇలాగే బయట కుర్చీలో కూర్చునేవారు, కాలికి మేజోడు వేసుకున్నారు ఎండాకాలంలో, కప్పుకున్నారు, చలిజ్వరం వచ్చిన వాళ్ళు కప్పుకున్నట్టు. తప్పు ఎక్కడ జరిగింది అంటే ప్రమాదం, కాళ్ళు ముట్టుకు దండం పెట్టవద్దు అన్నాడు ఒకడు. వాడు అసలు ఆ మాట అనకపోతే అసలు ఆవిడ దండం పెట్టేవాడు కాదు అన్నాడు. దండం పెట్టుకున్నాడు, ఒకడు పెట్టుకున్నాడు సరిపోయింది, ఇంకోటి పెట్టుకున్నాడు సరిపోయింది, మూడో వాడు పెట్టుకుంటూ ఉంటే గురువుగారు చాలా సింపుల్, ఖరీదైన వస్తువులు అవి ఏం వాడేవాడు కానీ ఆయన వేసుకున్న మేజోడికి చిన్న చిల్లు ఉంది, ఊరికో వచ్చిన వీడు చిల్లులో చేపెట్టాడు, ఎగ్గిరి పడ్డాడు. శక్తి అలా ఉంటుంది, అది ఆధ్యాత్మిక శక్తిది. అంచేత యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎనర్జీస్, శక్తులతో మీరు ఆడుకుంటున్నారు. ఇక్కడ తప్పేం లేదు, అది ఎలక్ట్రిసిటీతో ఆడుకోవటం లేదు. ఫ్యాన్ స్పీడ్ కావాలంటే పెంచుకుంటున్నారు, ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవచ్చు, మైక్ యొక్క సౌండ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మైక్ యొక్క సౌండ్ తగ్గించుకోవాలంటే ఇదే ఆటలాడటం అంటే. నాకు ఆటలాడటం అంటే అర్థం లేదా అంటే ఏంటి? మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు దాన్ని, కానీ దేన్ని చేసుకుంటున్నారో దానికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. ప్రపంచములో యోగ విద్య అనేది ఒక కేంద్రము నుంచే వస్తుంది, అది సూర్యుడు. వాడు ముస్లిం అయినా అక్కడి నుంచే తెచ్చుకోవాలి, కరెంట్ ఉంది. నేను ముస్లింని హిందూ కరెంటును ముట్టుకొని అన్నాడు అనుకోండి, హిందూ ముస్లింని కరెంటు ముట్టుకొని అన్నాడు అనుకోండి, కుదరదుగా. అలాగే ఈ యోగ విద్య, ఈ పృథ్వీ గ్రహం మీద మీకు కావలసినటువంటి ఏ శక్తి రావాలన్నా కూడా ఆ శక్తి సూర్యుడి నుంచే రావాలి. సూర్యుడి నుంచి వస్తోంది ఆ శక్తి అని తెలియకుండా మీరు ఇతర దేవతలది ఎవరిని ఉపాసన చేసినా వాళ్ళు మూర్ఖులే. అవజానంతే మా మూఢ మానుషీం తను మా శృతాం అంటాడు 9వ అధ్యాయంలో. మూడులో వాళ్ళు ఆ శక్తి యొక్క సోర్స్ విజిబుల్ లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి వస్తుంది, వైలెట్ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్, కాస్మిక్ రేజ్, ఎక్స్రేస్, ఇన్ఫ్రారెడ్ రేజ్, రేడియో వేవ్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేజే. ఇవన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేరువేరు భాగాలు, వేరువేరు రూపాలు. అంచేత కంటికి కనిపించేటటువంటి కాంతి వేరే దేవత, ఎక్స్రేలు వేరే దేవతలు, శక్తులు. దేవతలు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు, అది అర్థం చేసుకోండి. నేను ఇక్కడ దేవతలు అనే పదం ఎప్పుడు వాడినా కూడా హిందూ ముస్లిం సిక్ ఈ గౌరవంలో పట్టమే లేదు నేను. అసలు నాకు తెలియదు అవంతా కూడా. ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు మా కాలేజీలో, అక్కడ ఇంతకీ నువ్వు ఏ మతాన్ని పాటిస్తున్నావు రామకృష్ణ అని. నాకు తెలియదు నేను ఏ మతాన్ని పాటిస్తున్నాను, ఇంకంటే మతం ఏం లేదు. ఇక్కడ సూర్యకిరణ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. సూర్యకిరణ విజ్ఞానాన్ని ఉపయోగించుకునే మతం ఏదైనా మీరు పేరు పెట్టుకోదలుచుకుంటే ఆ మతాన్ని పాటిస్తున్నాం. మీకు వద్దు ఏ మతము, నాకు సూర్యకిరణ విజ్ఞానం గురించి నేను వినను మాస్టారు, నాకు చెప్పొద్దు అన్నా నాకు చెప్పొద్దు అనేటటువంటి శక్తి మీకు ఆ సూర్యకిరణాల వల్లే వస్తుంది. మీరు జీవించి ఉండటం సూర్యకిరణాలు వల్లే. సూర్యుడి యొక్క కిరణాలే లేకపోతే ఇదే కారణం వల్ల వరుసగా 4 రోజులు ముసురు కొట్టింది అనుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది సూర్యుడి యొక్క గొప్పతనం ఏంటో. ఇప్పుడు తెలియదు, ఇప్పుడైతే అబ్బా మండించేస్తున్నాడు మాస్టర్ అసలు ఏడిపించేస్తున్నాడు తప్పింపజేస్తున్నాడు అంటారు. కానీ అంచేత మనం జీవించి ఉండటానికి ఆధారము మనం ఎవరిలో జీవించి ఉన్నామో, మన వైదిక భాష చాలా విచిత్రమైనటువంటి భాష ఓ చోట చెప్తూ ఉంటుంది, ఎందులో అయితే మనము ఉండి కలిసి మెలిసి తిరుగుతున్నామో కానీ ఎవరినైతే మనం గుర్తించలేకుండా ఉన్నామో అది భగవంతుడు అని చెప్తుంది. సర్వ మావృత్య తిష్టతి పురుష సూక్తమే చెప్తాం. అవన్నీ ఏంటి అంటే సూర్యకిరణాలే. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భగవంతుణ్ణి దర్శించటానికి భగవంతుణ్ణి గుర్తించటానికి మీరు అసలు ఏ సాధనలు చేయక్కర్లేదు. అన్ని చోట్ల ఉన్నవాడిని చూడటానికి నువ్వేం చేయాలి? చాలా పిచ్చి పిచ్చి కోరికలు మీవి, అంతేకా ఆ కోరికలు తీరవు. నేను భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే వాడు ఎక్కడైనా లేకపోతే కదా, చూడవలసిన చోట చూడకపోతే ఎవడేం చేస్తాడు? చూడవలసిన చోట అని కూడా కాదు, చూడవలసిన దృష్టికోణముతో నీ శరీరం యొక్క ఉనికి ఏ సూర్యుడి యొక్క కిరణాల వల్ల. నీ శరీరంలో సూర్యుడి శక్తి ఎక్కడుంటుందని చెప్పుకుంటున్నావు? హృదయం. హృదయం ఆగిపోతే, సూర్యుడు ఆగిపోతే సృష్టి ఎలా లేదు? నీ యొక్క హృదయం ఆగిపోతే నీ యొక్క సృష్టి లేదు, సృష్టి ఇలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనిషి హార్ట్ ఆగిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, సృష్టికి ఏమైంది? ఏమీ అవలేదు సృష్టికి, అన్నీ అలాగే ఉంటాయి. వీడు అనుకుంటాడు నేను లేకపోతే ఎట్టా రేపు అని, వాడికి తెలియదు. చాలా మంది అనుకుంటూ ఉంటాడు అసలు వీడు పోతే బాగుందిరా అని. హార్ట్ దానినే హృదయము అంటాం. అంచేత ఈ మొత్తము సూర్యకిరణ విజ్ఞానం ఎందులో ఉంది అంటే ఆదిత్య హృదయంలో ఉంది. అలా ఆదిత్య హృదయం చదవాలి కానీ సూర్యుడు యొక్క దేవుడెవడో ఉన్నాడు నేను రక్షిస్తాడు ఈ శ్లోకాలు చదివితే వాడు నా కోరికలు నెరవేరుస్తాడు, నెరవేరుస్తాడు అది తప్పే అంటే నేను. కానీ ఈ ఆశ్రమానికి వచ్చి మీరు ఆ శక్తిని మీరు ఉపయోగించుకోకుండా ప్రార్థించటం అనేది నచ్చదు. ఎలా ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, మీరు ఎలక్ట్రిసిటీని ప్రార్థన చేశారనుకోండి, స్తోత్రం రాసి ఫలానా వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ తిప్పావు నువ్వు, ఫలానా వాళ్ళ ఇంట్లో నీళ్లు చల్లారబెట్టావు నువ్వు, ఫలానా వాళ్ళ ఇంట్లో హీటర్ గా వేడి చేసావు, ఫలానా సినిమాలో రాముడు భీముడు సినిమా చాలా బాగా రన్ అయింది నీ వల్లేను, మరి నా వల్ల కూడా జరగాలి అంటే ఎలక్ట్రిసిటీ ఏముంటుంది? ఉపయోగించుకో ఉంటుంది. నువ్వు ఉపయోగించుకుంటే నీకు పనిచేస్తుంది, నువ్వు ఉపయోగించుకోకపోతే ప్రార్థన వల్ల ఏమవదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. కానీ ప్రార్థనలు అవి తప్పు అంటాం లేదు, ప్రార్థన విజ్ఞానము కూడా ఒక సైన్స్ ఉంది, అది మంత్రాల శక్తి ఒక సైన్స్ ఉంది, యజ్ఞాల శక్తి ఒక సైన్స్ ఉంది, దాని గురించి నేను మాట్లాడటం లేదు, నేను అవి తప్పు అంటాం లేదు. ఇక్కడ ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి రామనవమితో అండేటటువంటి నవరాత్రులలో మీరు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీ, సూర్య కిరణ విజ్ఞానము. అది తప్ప మిగతావన్నీ నేర్చుకుంటాము అంటే మీరు కాస్త డైవర్ట్ అయినట్టే. ఈ సూర్యకిరణ విజ్ఞానం యొక్క కేంద్రం ఎక్కడుందని చెప్పాను నేను? హృదయములో ఉందని చెప్పాను. మన యొక్క జీవితానికి కేంద్రము హృదయం అవుతే సూర్యుడు కూడా ఒక చేతనత్వమే కదా, అంచేత సూర్యుడి యొక్క ఉనికి కూడా సూర్యుడి యొక్క హృదయం వల్లే ఉంటుంది కదా. అంటే మనం చెప్పదలుచుకుంటే దాన్ని ఎలా చెప్పొచ్చు? సన్స్ సన్, మన యొక్క హృదయము మన యొక్క సన్ సూర్యుడు అంతేగా. అలాగే మరి మనకి సూర్యుడు వల్ల వస్తుంది కదా ఇదంతా కూడా, ఆ సూర్యుడు యొక్క చేతనత్వానికి కూడా ఒక హృదయం ఉంటుంటుంది కదా. ఆ హృదయము రాముని యొక్క చరిత్ర. ఆ హృదయము తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సూర్యోపాసకులే. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే, కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరూ కూడా కెమిస్ట్లే, సూర్య విజ్ఞానము తెలిసిన వాళ్ళందరూ కూడా సూర్యులే. ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ మీరు సూర్య విజ్ఞానం చదువుకున్న తర్వాత మీరు సూర్యుడు వలె ప్రవర్తించలేకపోతే మీరు చదవలేదని అర్థం. ఇంజనీరింగ్ చదివేశాక మీరు ఎలా ఉండాలి? మీలో శక్తి, ఇంజనీరింగ్ వచ్చేటటువంటి శక్తి మీలో ఉండాలి. డాక్టరీ కోర్సు చదివారు, డాక్టర్ ఉండవలసినటువంటి శక్తి మీలో ఉండాలి. సూర్యకిరణ విజ్ఞానం చదివారు, ఏమవ్వాలి? సూర్యుడి యొక్క శక్తి మీరు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. గురుదేవుడి యొక్క చరిత్రలో మరి అదెందుకు ఎక్కడ నాకు కనిపించలే. ఒకసారి కొంతమంది సైంటిస్టులు ఆయన టెస్ట్ చేయమన్నారు, గాయత్రి మంత్రానికి సూర్యుడికి లింక్ ఉంటుందని. సరే చూసుకోండి, మీ థర్మామీటర్స్ పెట్టుకుని అన్నాడు ఆయన. సోలార్ థర్మామీటర్స్ ఉంటాయి కదా, అలా గంట గంటకి ఒక 2 డిగ్రీల చొప్పున తగ్గించుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత వదిలేశాడు. ఇంకంతకంటే తగ్గిస్తే కొంపలు అంటుకుంటాయి. మీ బాడీ టెంపరేచర్ తగ్గించేసి తగ్గించండి అన్నాం అనుకోండి, పొగ తగ్గిస్తే ఏమవుతుంది? సూర్యుడు కూడా ఏం చేయలేడు, ఇంకా మీరు చల్లబడిపోతారు పూర్తిగా. చేసి చూపించాడు ఆయనది. మీరు చేయొచ్చు అది. ఒక శ్రీరామ శర్మ ఆచార్యే అది చేయగలడు అనేటటువంటి భ్రాంతిలో ఉండకండి. ఎవడు అది నేర్చుకుంటే అది చేయగలడు. ఇంకా చాలా గొప్ప మాట అన్నాడు ఒక సైంటిస్ట్ ఆర్కిమిడీస్, నేను భూమిని ఎత్తేస్తాను నా చేతులతో, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, నుంచోటానికి నాకు భూమి మీద కన్నా నుంచోవాలి ఇదా, భూమి బయట కూడా నన్ను ఎక్కడైనా నుంచోటానికి జాగా ఇస్తే నేను భూమిని ఎత్తి చూపిస్తానన్నాడు. ఫల్కం ప్రిన్సిపుల్ మీద సిద్ధాంతం అంతా అది. ఆ సిద్ధాంతాలు మీకు అర్థం అవ్వాలి అంటే, ఆదిత్య హృదయం మీకు అర్థం అవ్వాలి అంటే, భగవద్గీత మీకు అర్థం అవ్వాలి అంటే, భగవద్గీతకి సూర్యుడికి లింక్ ఎక్కడొస్తుంది అంటే ఆదిత్య హృదయానికి, రెండు యుద్ధ భూమిలోనే జరిగాయి. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆదిత్య హృదయం చెప్పబడితే, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు భగవద్గీత చెప్పబడింది. అంటే ఈ ఆదిత్య హృదయాలు భగవద్గీతలు ఎవరికి కావాలి? యుద్ధం చేసేవాడికి కావాలి. రిటైర్డ్ పర్సన్స్ కి అక్కర్లేదు, ముసలి వాళ్ళకి అక్కర్లేదు, రోగగ్రస్తులకి అక్కర్లేదు, మహావీరులకు కావాలి. అది అర్జునుడు లాంటి వీరులకు కావాలి, రాముడు లాంటి వీరులకు కావాలి. అది ఈ సూర్యకిరణ విజ్ఞానం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతే మనకు అక్కర్లేదు, అంతే తూర్పు దిగ్గ తిరిగి దండం పెట్టేస్తాం. అది మన ఆధ్యాత్మికత. కానీ మీరు సూర్యులు అవ్వచ్చు, అవ్వాలా అవ్వకూడదా అనేటటువంటి నిర్ణయం మాత్రం మీదే. కానీ ఆ నిర్ణయానికి ఈ కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు భ్రమ పెట్టుకోకండి, ఇతరుల్ని ఆ భ్రమలో పెట్టకండి. నాకు అవసరం ఉంటేనా, ఛాన్సే ఉంటేనా? మా అత్తగారు ఒప్పుకోవటం లేదు. సక్కుబాయికి ఏ అత్తగారు ఒప్పుకుంది? వేషాలు వేసుకోవద్దు. అంటే నేనేం చెప్తున్నా, మిమ్మల్ని మీరు మోసుకోవద్దని, మిమ్మల్ని నేనేం అంటలే. మీరు నేర్చుకోదలుచుకుంటే ఈ 2 నెలల్లో సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకోవడానికి కావలసినటువంటి ప్రతి బీజము ఈ ఆశ్రమంలో ఉంది. కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. పరికరాలున్నాయి, ఆయుధాలుంటాయి. ఆయుధాలు ఎందుకుంటాయి? ఉత్తనే అలంకారం కోసమా? మరి భగవంతుడి యొక్క మూర్తిలో ఆయుధాలు పెడతాం, ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోకపోతే. చాలా మంది మా కాలేజీకి వస్తూ ఉంటారు, మాస్టర్ పెన్ మర్చిపోయానంటారు. నాకు అసలు ఈ కాలేజీకి ఎందుకు వస్తారో వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు పెన్ను పోయింది అనుకుంటే నాకు అభ్యంతరం లే, పోవచ్చు. మర్చిపోయానంటారు వాళ్ళు, అది చాలా సహజంగా కాలేజీకి వస్తూ. ఆయుధాలు, సూర్యకిరణ విజ్ఞానం గురించి చెప్తున్నాను. మీరు మళ్ళా డైవర్ట్ అయిపోకండి, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. పొద్దున్న దేని గురించి చెప్పాను? ఆహారం ఎలా తీసుకోవాలి, ఆ ఆహారము మీకు అనంతమైనటువంటి సంపద ఎలా ఇస్తుందో చెప్పాను నేను మీకు. కానీ మీరు అలా ఆహారం తీసుకుంటే, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకునే ఆహారం మీకు సంపద ఇవ్వాలంటే ఇవ్వదు. సైన్స్ అంటే అర్థం ఏంటి? తీసుకోవలసిన పరిమాణంలో తీసుకోవలసినటువంటి పదార్థాన్ని తీసుకోవలసిన టైంలో తీసుకోవాలి. నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటానంటే కుదరదు కదా. అదే నేను పొద్దున్న చెప్పాను నేను మీకు ఆహారం యొక్క నియమాలు. అది ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను నేను? రామనవమి రేపు రాబోతోంది కనుక ఈ మొత్తము ఆధ్యాత్మికత మీరు గుర్తుంచుకోండి. రిలీజియన్, రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భరించినటువంటి ధర్మం ఏదైనా ఉంటే అది రాముడు. అంటే రాముడు యొక్క శరీరము కాదు, మూర్తి భరించినటువంటి సూర్యకిరణ విజ్ఞానము ధర్మము, ద వన్ రిలీజియన్. అదే మనకి అర్థం అవ్వాలి, అదే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు అర్థమయ్యేటట్టు చేయాలి. ఎలా? కబుర్లు చెప్పి కాదు, ఆ సూర్యకిరణాల యొక్క శక్తిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆటోమేటిక్గా అందరూ మీ దగ్గరికి వస్తారు. ఎలా వస్తారు దానికి శ్రీ సూక్తం చదవాలి. మీరు చదవండి. కిరణ విజ్ఞానం అర్థం చేసుకోవటానికి మూడు విషయాలు మీకు చాలా స్పష్టంగా, సూక్తాలు చాలా స్పష్టంగా రావాలి. నీట్గా పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము. కాలేజీలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలి అంటే కాగితాలు ఉండాలి నోట్స్ రాసుకోవటానికి. దాని తర్వాత ఏముండాలి? పెన్ ఉండాలి, పుస్తకాలు ఉండాలి. ఇవి మూడు, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము, అలాంటివి. ఇవి ఉంటే ఏ విద్యనే నేర్చేసుకోవచ్చు మీరు. పరావిద్యలైనా నేర్చుకోవచ్చు, అపరా విద్యలైనా కూడా నేర్చుకోవచ్చు ఈ మూడింటితో, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పముతో. ఈ రాబోయేటటువంటి అతి కొద్ది సంవత్సరాలలో మూడు విషయాలు చాలా స్పష్టంగా వస్తాయని కూడా చెప్తూ ఉన్నాను నేను. ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే విశ్వము. ఒకే విశ్వము అనేది, వన్ వరల్డ్ అనేది సైడ్ ప్రోడక్ట్. ఒకే ధర్మము, ఒకే భాష వస్తే ఉన్నది ఒకే విశ్వం అవుతుంది. ఒకే ధర్మము ఏంటో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా. సూర్యకిరణ విజ్ఞానము, లేకపోతే సూర్యకిరణాల యొక్క ధర్మాలు మీకు పూర్తిగా అర్థం అవుతాయి. రాజవిద్య రాజగుహ్యంలో ఆ శ్లోకం నాకు గుర్తు రావటం లేదు, చూసుకోండి. నాలుగో శ్లోకం, ఐదో శ్లోకం అది. నన్ను తప్ప, అంటే సూర్యకిరణ విజ్ఞానాన్ని తప్ప ఇతర దేవతల్ని ఎవరు ఏవి పూజ చేసినా అది తప్పే, తెలియకుండా నన్నే పూజిస్తున్నాడు అని. ఏ యథామాం ప్రపంచంతే, అది కాదు భావం ఇదే వస్తున్నది తప్పు అని. ఇతర దేవతల్ని మీరు ఏది పూజ చేస్తున్నా అది తప్పు అని చాలా స్పష్టంగా చెప్తాడు, తిడతాడు. చాలా అందంగా తిడతాడు కృష్ణుడు, అది వేరే విషయం. మూఢుడు అన్నా బాగానే ఉంటుంది కృష్ణుడు తిడితే, అది శ్లోకం కదా. అవజానంది మామూఢ మానుషీం తనుమాశ్రితం, యు ఆర్ ఫూల్స్ అన్నా మనకేం బాధ లేదు. అంటే ఒక కారణం ఏంటి అంటే అసలు తిడుతున్నాడని మనకు తెలియదు, అది శ్లోకం అనుకుందాం. అంచేత ఈ సూర్యకిరణ విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ సోలార్ రేస్, గురుదేవుల యొక్క తల్లి శ్రీనాథ శర్మ ఆచార్య యొక్క తల్లి తన గర్భంలో ఏడో నెలలోనో ఎనిమిదో నెలలోనో నాకు ఆ నెల గుర్తులేదు కానీ ఒక కళ చూస్తుంది, సూర్యుడు చంద్రుడు యొక్క కిరణాలతో బట్టలు అల్లుతోన్నట్టు. ఎనిమిదో నెల ఆ బుక్ లో ఉంటుంది అది. అది వీలున్న వాళ్ళు చదవండి అసలు ఆ పుస్తకాలన్నీ కూడా. అది మొత్తం సోలార్ ఎనర్జీ యొక్క టెక్స్ట్ బుక్కే అది. కానీ సూర్యుడు అనేటటువంటి పేరుతో రాయరు అది, ఎందుకు మరి అలా రాయరో నాకు తెలియదు. అదే గుహ్యమేమో, ఆ కవరింగ్ అలా ఇస్తారేమో వాళ్ళు. ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని ఇవి మూడు మెయిన్. మనకి సూర్యుడిలో ఏంటి లక్షణం ఉంది? ఇటు వేడి ఉంది, ఇటు వెలుతురు ఉంది. చంద్రుడిలో ఏముంది? వేడి లేదు, చల్లదనం ఉంది. అగ్నిలో ఏముంది? వేడి ఉంది కానీ వెలుతురు లేదు. ఆ కాంటెక్స్ట్ మీరు గుర్తుంచుకోండి. బట్టలు అల్లటము, ఆ సుపర్ణ సూక్తము, ఇవి ఎందుకు చెప్తున్నాను? ఈ క్లాసులు మీకు అర్థమైంది కదా. ఈ క్లాసులు మీకు ఈ రెండు నెలల్లో మీరు చదివి నేర్చుకుంటాము అనే దానికి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. మీరు ఏది కావాలంటే అది నేర్చుకోండి. లైబ్రరీ ఉంది అక్కడ, మీకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఓపెన్ గా పెట్టించా, కానీ ఏ బుక్ బయటకు వెళ్ళనివ్వకండి, అక్కడే చదువుకోవాలి మీరు. అంతే చదువుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సింది. ఇక్కడంటే ఇక్కడ కాదు, అక్కడది 26 ఏనా, అక్కడ ఉంది అక్కడ లైబ్రరీ, అక్కడ చదువుకోండి. మీరు రాత్రి పగులు చదువుకోండి, నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను అక్కడ ఉన్న వాళ్ళని, బాబు మీకు ఇబ్బంది అయినా వాళ్ళని చదువుకోనివ్వండి అని.
ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ఒక విద్యను నేర్చుకుంటా ఉంటే మీ యొక్క ఉనికిని భరించగలిగే పాత్ర ఓపిక మేము తెచ్చుకుంటాం. కానీ నాకు ఎంత ధైర్యం అంటే అసలు నేను మళ్ళా తిరిగి వచ్చేసరికి అక్కడ ఇంత ఏముంటుంది, దుమ్ము ఉంటుంది అక్కడ. ఎందుకంటే యాజ్ ఎ లెక్చరర్ నా అనుభవం అది. నేను ఫిబ్రవరి ఆ నెలలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, ఎందుకంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఇంతకీ డస్ట్ అలర్జీకి దానికి సంబంధం ఏంటి అంటే, ఫిబ్రవరి నెలలో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు నన్ను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎంత నాకు కెమిస్ట్రీ తెలిసినా నేను పుస్తకం చూడకుండా అప్పటికప్పుడు చెప్పలేను కదా. వాళ్ళు అప్పుడు పుస్తకాలు తెలిస్తే పుస్తకం అంతా దుమ్మే ఎప్పుడైనా తెలిస్తే వాళ్ళు, అది డస్ట్ అలర్జీ అంటే. మరి మళ్ళా నేను తిరిగి వచ్చాక అంత డస్ట్ అలర్జీ ఉందనుకోండి, పోనీ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇంకోసారి నా నమ్మకం నిజమైంది అవుతుంది. లేదు, నా నమ్మకం నిజం కాదు అని మీరు ప్రూవ్ చేయగలరేమో మీకు ఛాన్స్. లైబ్రరీ ఉపయోగించుకోండి, అది దేనికి ఉపయోగించుకోవాలో చెప్పాను. ఆయుర్వేదము, ఆహారము, ఆహారము ముఖ్యంగా ఆహారము ఏ చక్రాల మీద, అనాహత చక్రము, మణిపూరక చక్రము, స్వాదిష్టాల చక్రము మీద. దానివల్ల పిల్లల యొక్క జ్ఞాపక శక్తి, కుటుంబంలో పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే వాళ్ళని సవ్యమైనటువంటి మార్గంతో ఆహారం ద్వారా ఎలా మార్చుకోవచ్చో అవంతా నేను మీకు ఇవాళ మధ్యాహ్నం క్లాస్లో హింట్స్ ఇచ్చాను. అవన్నీ మీకు ఆయుర్వేద బుక్స్ లో దొరుకుతాయి, డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ గానే నేను చెప్పినట్టే ఉంటాయి. ఆ పుస్తకంలో చూసి చెప్తుంది, ఇందులో నాది సొంతం ఏది ఉంది అంటే తెలుగు భాష నా సొంతం అంతే, మిగతాదంతా నాదేం లేదు. అక్కడ ఇప్పుడేం చెప్తున్నాను నేను మీకు, సూర్యకిరణ విజ్ఞానం గురించి చెప్తున్నాను, రాబోయే యొక్క రిలిజియన్ గురించి చెప్తున్నాను. రాబోయేటటువంటి పిల్లలు, ఈ మతాలన్నీ మ్యూజియంలో ఉంటాయట, ఇంకో 5-6 ఏళ్లలో కూడా రావచ్చుది ఆ స్థితి. చెప్తారు ఇది హిందూ రిలిజియన్, ఇది ముస్లిం రిలిజియన్, ఇది క్రిస్టియన్, వీళ్ళు కొట్టుకున్నారట వీళ్ళు. మన తాత ముత్తాతలు ఏట, మన మా తాతేమో హిందూట, నీ తాతేమో ముస్లింట, ఇద్దరు కొట్టుకున్నారట. అసలు ధర్మం పేరిట ఎందుకు కొట్టుకున్నారో మా అర్థం కాని స్థితిలో పాప వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారట. వాళ్ళు ఆ ఫ్యూచర్ ని చూడగలిగేటటువంటి లెడ్ బీటర్ వాళ్ళు. ఆ బుక్ చదవండి, ద బిగినింగ్స్ ఆఫ్ ది 6th రూట్ రేస్ అని ఒక పుస్తకం ఉంది. ఆ బీజాలు ఇక్కడ పడుతున్నాయి, ఇక్కడంటే ఇక్కడని కాదు, ఆ బీజాలు ప్రపంచంలో చాలా చోట్ల పడుతున్నాయి. ఆ బీజాలు వేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ఇక్కడ ఒక కొత్త మనువు యొక్క, చాక్షుషి మనువు యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంచేత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనువు గురించి చదువుకోవచ్చు. మనువులు ఎంతమంది ఉన్నారు, ఆ మనువుల యొక్క కార్యకలాపాలు ఏమిటి. కానీ ప్రస్తుతం నేనేం చెప్తున్నాను, నేను మీకు సూర్యకిరణ విజ్ఞానం గురించి చెప్తున్నాను. నేను ఈ సూర్యకిరణ విజ్ఞానంలో 7 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి, అదే ఆ 7 రకాలైనటువంటి గుర్రాలు సూర్యుడి యొక్క. ఈ 7 రకాలైనటువంటి శక్తులు కూడా ఎరుపు మీద స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సూర్యకిరణాలను కనుక మీరు ఉపయోగించుకోదలుచుకుంటే స్టార్టింగ్ పాయింట్ రెడ్ కలర్. అంచేత మనకి అనేక మంది దేవతలు దేవతలు వాడేటటువంటి బట్టలు అవంతా కూడా రెడ్ కలరే వేస్తాం మనం. లక్ష్మీదేవి యొక్క చీర రెడ్ కలర్, అదేంటి ఆవిడ లలితాదేవి యొక్క సింధూరారుణ విగ్రహం, త్రినయన మాణిక్య మౌనిస్ఫురత మాణిక్యం, ఇవంతా కూడా ఎరుపు రంగులే. ఇట్ స్టార్ట్స్ విత్ రెడ్, స్టార్టింగ్ బటన్ అనమాట. అంటే మీరు ఇంజిన్ స్టార్ట్ చేయగానే న్యూట్రల్ లో ఉంటుంది, చప్పుడు చాలా బాగా చేస్తూ ఉంటుంది, కథలు తీటొచ్చేది రెడ్ కలర్ అదనమాట. ఇంజన్ ఆన్ అవుతుంది, సూర్యకిరణ విజ్ఞానము మీరు నేర్చుకోదలుచుకుంటే ఇంజన్ ఆన్ అవుతుంది కానీ మూమెంట్ రాదు మీకు. ఆ మూమెంట్ రాకుండా ఇంజన్ ఆన్ చేసుకునేటటువంటి మొత్తము విద్య, స్టార్టింగ్ పాయింట్ టు మేక్ ది ఇంజన్ ఆన్, ఇగ్నిషన్ లో పెట్టి ఇంజన్ ని ఆన్ చేసేటటువంటి మొత్తము విద్య శివ పరివారము. శివ పరివారము అనేటటువంటి పేరుతో ఇంచేదంటే ఇది చేతనత్వ విజ్ఞానం. ఇది మనం దేన్ని నేర్చుకుంటున్నాం, సూర్యకిరణాలు ఏం చేస్తాయి మిమ్మల్ని, రాత్రి పడుకోబెట్టేస్తాయి పగలు లేపుతాయి, సూర్యకిరణాలే మీకు చేసేది అది. అంతేత సూర్యకిరణాలలో మిమ్మల్ని మీరుగా ఉంచేటట్టు చేయటము, మిమ్మల్ని మీరు మర్చిపోయేటట్టు చేయటం కూడా చేయగలదు. నిద్రలో ఏమవుతున్నారు మీరు, ఆత్మ విస్మృతిలోకి వెళ్ళిపోతున్నారు. మెలకుగా ఉన్నప్పుడు మీరు ఆత్మస్మృతిలో లేరు, ఆత్మభ్రాంతిలో ఉన్నారు.
ఆత్మస్మృతి వస్తే సూర్యకిరణాలు మీకు పూర్తిగా అర్థమైనట్టు. ఈ మూడు పాయింట్స్ అర్థం చేసుకోండి. రాత్రిలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆత్మ విస్మృతిలో వెళ్తున్నాం, దాన్ని నిద్ర అంటాం మనం. ఎప్పుడైతే మీరు నిద్రలోకి వెళ్లారో మీకు ఒక విషయం గుర్తుంటుందా, మొత్తము సృష్టి మీకు లేదు. అసలు సృష్టి మీకు లేదు, బాహ్య జగత్తులో సృష్టి ఉంది కదా. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీరు నిద్ర లేచాక. మీ వరకు మీకు ఆ నిద్రపోతున్నటువంటి టైం ఈజ్ ఎ బ్లాంక్ పీరియడ్, ఖాళీ. నిద్ర లేచిన తర్వాత మిగతా వాళ్ళని అడిగి ఆ ఖాళీని మీరు పూర్తి చేసుకుంటారు. అప్పుడు ఏం జరిగింది? అవునా కదా? దీన్ని ఏమంటాం మనం? ఆత్మ విస్మృతి అంటాం. మెలకుగా ఉన్నప్పుడు మీకు ఆత్మ జ్ఞానం లేదు, ఆత్మస్మృతి లేదు, ఆత్మ భ్రాంతి ఉంది. కరెక్ట్ గా ఆత్మ యొక్క శక్తి, సూర్యుడి యొక్క కిరణాలు మీలో కరెక్ట్ గా ప్రసరించటం లేదు. అది రకరకాలైనటువంటి చక్రాల గుండా రకరకాలుగా రిఫ్లెక్షన్స్ అవుతున్నాయి. దానికి ఉదాహరణ ఏమి ఇస్తారు? సూర్యుడు అనేక ముంతల్లో ప్రతిబింబిస్తూ ఉంటాడు. మురికి నీళ్లుంటే స్పష్టంగా కనిపించాడు, చాలా శుద్ధమైనటువంటి నీరుంటే స్పష్టంగా కనిపిస్తాడు. కానీ శుద్ధమైనటువంటి నీటిలో కనిపించినటువంటి సూర్యుడు, మురికి నీళ్లలో కనిపించకుండా ఉన్నటువంటి సూర్యుడు కూడా నిజమైనటువంటి సూర్యుడు కారు. స్పష్టంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ వాడు నిజమైనటువంటి సూర్యుడు కాదు కదా, సూర్యుడు యొక్క ప్రతిబింబాలు మాత్రమే. అంచేత మనము జాగ్రత్త అవస్థలో దేన్ని గమనించుకున్నా, ఏది చూసినా మురికి గుంటల్లో ఉన్నటువంటి సూర్యుడిని ఎదుర్కొండా చూస్తూ ఉంటాం. అనేక మురికి గుంటలు, వాసనాత్మకమైనటువంటి మురికి గుంటలు, రకరకాలైనటువంటి కోరికలతో ఉన్నటువంటి ఈ మానవ శరీరాలలో ఆ సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. దీన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? ఆత్మ భ్రాంతి. ఇది కాకుండా ఇంకొక స్థితి ఉంది, అక్కడ కరెక్ట్ గా సూర్యుని మీరు దర్శించగలుగుతారు. అదేంటిది? ఆత్మ స్మృతి, యు రిమెంబర్. కానీ ఈ ఆత్మ అనేది మూడింటికి కామనే, ఆత్మ విస్మృతి, ఆత్మ భ్రమ, ఆత్మ స్మృతి. మీ ఇష్టం, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, అది భావం అర్థమవుతుంది కదా మీకు. ఈ సూర్యకిరణ విజ్ఞానములో మీరు నేర్చుకోవలసింది ఏంటి అంటే, స్టార్టింగ్ పాయింట్ ఎరుపు, ఎండింగ్ పాయింట్ వైలెట్. ఊదారంగ అంటే ఏంటన్నమాట? నీలంలో ఎరుపు ఎక్కువ ఉంటుంది, వైలెట్ కలర్ లో నీలం రంగు ఉంటుంది, కానీ నీలం రంగులో ఎరుపు ఎక్కువగా ఉంటుంది. అంతకంటే కిందకు వస్తాం, ఏమొస్తుంది? ఆజ్ఞాచక్రంలో ఇండిగో, వంకాయ రంగు. ఎరుపు ఉంటుంది కానీ నీలం ఎక్కువ అక్కడ. ఇంకా కిందకు వస్తాం, నిశ్శబ్ది, బ్లూ. ఈ మూడు రంగులు ఆత్మస్మృతిని కలిగించేటటువంటి రంగులు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ రంగులు చాలా ఎక్కువ వాడబడతాయి, వైలెట్, ఇండిగో, బ్లూ. ఆధ్యాత్మిక విద్యలో బ్లూ కలర్ చాలా ఎక్కువ ఉపయోగిస్తాం మనం. అసలు భగవంతుడికి మనం ఏ పేరు పెట్టినా అతని శరీరం రంగు మాత్రం నీల రంగు పులిపేస్తాం. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, రాముడు పెట్టుకోండి, కృష్ణుడు పెట్టుకోండి, ఏదైనా పెట్టేసుకోండి, కానీ ఆయన శరీరం ఏ రంగులో ఉంది అంటే నీల రంగులో ఉంది. సూర్యకిరణాల గురించి చెప్తున్నాడు అక్కడ వాడు. ఈ మూడు రంగులు మనం ప్రస్తుతం ఉపయోగించుకోలేము. ఏ రంగులు ఉపయోగించుకోలేము మనం? వైలెట్, ఇండిగో, బ్లూ. తమాషా ఏంటో తెలుసా? వైలెట్, ఇండిగో కలరు చాలా మంది ప్రపంచంలో గుర్తించలేరు. మీరు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి పర్పుల్ రంగు, ఇండిగో రంగు చూపించమనండి. ఆర్టిస్టులు అంటే ఏంటి? ఆర్టిస్టులను ఎందుకంటారంటే వాళ్ళు కలర్తో డీల్ చేస్తారు, వాళ్ళు చెప్పలేరు. ఇంచేత మన చేతనత్వం దానికి స్పందించటం లేదు. ఎరుపు రంగు ఏంటి? మూలాధారం. ఎరుపు రంగు మూలాధారం కదా. సూర్యకిరణ విజ్ఞానము మన శరీరములో ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. మన శరీరములో మూలాధారము, బేసిక్ ఆధారము ఎరుపు. ఆ ఎరుపు రంగు మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేటటువంటి మూర్తి ఉందే, అది వినాయకుడు. అంచేత వినాయకుడు హిందూ దేవత, ముస్లిం దేవత, క్రిస్టియన్ దేవత, పిచ్చి అది మీది. మీ శరీరంలో ఉంది బొటకని వేల, హిందూ బొటకని వేల, ముస్లిం బొటకని వేల, నువ్వు ఏదైతే అది, బొటకని వేలు మాత్రం అదే. అంచేత దానికి మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. పేర్ల యొక్క జంజాటంలో పడి ఈ జ్ఞానాన్ని మీరు మర్చిపోకండి, సూర్యకిరణ విజ్ఞానము రేపు పరిపూర్ణంగా భూమి మీద దిగుతుంది. ప్రతి రామనవమికి దిగుతుంది అది. దాన్నే మనం కంప్యూటర్ భాషలో ఏం చెప్పొచ్చు అంటే డౌన్లోడ్ చేసేసుకుంటాం. మనం డౌన్లోడ్ చేసుకోవడానికి 5-6 నిమిషాలు పడుతుంది అంతే. దాన్ని చదువుకోవటానికి కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అది చాలా టైం పడుతుంది. ప్లస్ ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ పరికరాన్ని కనుక మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్లో అది కంప్యూటర్ భాష తెలిస్తే ఇట్స్ ఓకే, తెలియకపోయినా మీరేం కంగారు పడక్కర్లేదు. శివ పరివార్, శివుడి యొక్క పరివారము. దేని గురించి చెప్తున్నాను నేను? మానవ శరీరములో ఉన్నటువంటి సూర్యకిరణ ధర్మాలను ఓపెన్ చేయటానికి ఉపయోగపడుతుంది. శివుడు ఓపెన్ చేయటానికి ఉపయోగపడుతుంది. మనిషి ఎప్పుడు ఏ శక్తిని ఓపెన్ చేసినా ఏం చేస్తాడు? దురుపయోగం చేస్తాడు. అంచేత శివుడు ఎప్పుడు కూడా రాక్షసులకే వరదానం ఇచ్చాడా అనిపిస్తుంది. పాటలు కూడా చదువుతాం, కంగారు పడిపోతాం శివుడికి బుద్ధి లేదని. మొట్టమొదట కాలు డ్రైవింగ్ నేర్చుకున్నవాడు ఇంగ్లీష్ అని ఆన్ చేసి యాక్సలరేటర్ మీద కాలు పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? గ్యారంటీగా ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతాయి. అంచేత ఇగ్నిషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాడి కోరికలలో లోపాలు ఉన్నాయనుకోండి, ఏమవుతాడు? అంచేత శివుడి తప్పు కాదు అది. శివుడే ఇగ్నిషన్ నేను ఆన్ చేశాను, ఆన్ చేయటం వల్ల ఇంత కొంపలు అంటుకుపోయాయని ఎప్పుడైనా కార్ని తిట్టారా మీరు? తిట్టుకుంటే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, నాకు తెలియకుండా నువ్వు ఆన్ చేశానని. అంచేత శివుడి యొక్క తత్వము ఏమి అడిగేది అని పాట పాడతారే మీరు? ఇగ్నిషన్ నువ్వేం అడుగుతావు? నువ్వు చేసుకోవాల్సింది. శివుడు ఏం చేయడు, వాడు ఆన్ అవుతాడంతే. ద ఇంజన్ ఈజ్ ఆన్. ఆన్ అయ్యాక న్యూట్రల్ లోనే ఉంచుకుని చాలా అద్భుతమైనటువంటి సాధనలు చేస్తున్నాను అనుకునేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. ఆన్ చేసేశారు, ఢబ్ 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 చప్పుడవుతూ ఉంటుంది, పక్క వాళ్ళ నిద్రభంగం అయిపోతూ ఉంటుంది, అందరికీ తెలిసిపోతుంది ఇవాళ ఆయన లేచాడు, ఇవాళ ఆయన సాధనలు మొదలెట్టేశాడు, మంత్రాలు చదివేస్తున్నాడు, అది చదివేస్తున్నాడు. శివుడు దగ్గరే ఆగింది బండి. శివుడు అంటే ఎక్కడ ఆగింది? మూలాధారం దగ్గర ఆగింది. ఈ మూలాధారం దగ్గర వచ్చేటటువంటి గందరగోళాలన్నీ చెప్పాడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో. ఒక్కసారి ఆ శివ పరివారాన్ని కనుక మీరు చూసుకుంటే కుటుంబమే అది. శివుడు దేని మీద కూర్చుంటాడు? అమ్మవారు సింహం ఎందు పడదు, అంతేగా సింహం ఎందు తినేస్తుంది కదా. ఈయన గారి మెళ్ళలో ఏముంటాయి? కార్తికేయుడు దేని మీద ఎక్కుతాడు? కొట్టుకు చస్తూ ఉంటారు అలాగా, కానీ కలిసి ఉంటారు. ఇగ్నిషన్ స్టార్టింగ్ పాయింట్ అది. అది అర్థం కాక ఆ శివ పరివారాన్ని చూసి ఎంత అద్భుతంగా ఎంత సింపుల్ గా ఆ ఎరుపు రంగు యొక్క డేంజర్స్ చిత్రీకరించారో చూడండి. అక్కడ అంత డేంజర్లే. అక్కడ ఈయన గారు ఎక్కడుంటారు? శ్మశానంలో ఉంటాడు, బూడిద. కానీ బూడిద ఏం చేస్తుంది? నీకు దాని విలువ తెలియకపోతే బూడిద, విలువ తెలిస్తే అది విభూతి అవుతుంది. విభూతి అంటే అనంతమైనటువంటి శక్తి. విభూతి పాదం అని చదువుతాం కదా, విభూతులు అంటే శక్తులు. అంచేత ఈ ఎరుపు రంగు మూలాధారం యొక్క సూర్యుడి యొక్క ఎర్ర కిరణాల శక్తి మొత్తము కూడా శివతత్వం చెప్తుంది. ఇంతకీ శివుడు హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రిస్టియన్ దేవుడా, పార్సీ దేవుడా? ఎరుపు రంగు ఎవరికి కావాలి? నాకు వద్దు నేను చూడను అన్నాడు అనుకోండి ఎవడైనా ఎరుపు రంగుని, వాడి కర్మ, మనం చేయగలిగింది ఏముంది? కానీ చూసినా చూడకపోయినా ఎరుపు ఎర్రగానే ఉంటుంది పాపం. వాడు దాని పేరు మార్చుకుంటాడు, వాడు ఎరుపు అండు దాన్ని, ఇంకోటి ఏదో అంటాడు వాడి ఇష్టం, కానీ ఎరుపు ఎరుపే. అంచేత ఈ ఎరుపు రంగు యొక్క ఇనీషియలైజేషన్ అనే పదానికి మీకు తెలుగు ఏం చెప్దాం? ఇనీషియలైజేషన్ స్టార్టింగ్, స్టార్టింగ్ చేయడానికి కావలసినటువంటి ప్రారంభం చేసేటటువంటి సూర్యకిరణ విజ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా ఎరుపు రంగుతోనే చేస్తాము. సూర్యుడు కూడా ఉదయించేటప్పుడు ఎరుపు రంగుతోనే ఉదయిస్తాడు. ఆల్వేజ్ ఇట్ స్టార్ట్స్ విత్ రెడ్, అంతే కదా. మీరు ఎప్పుడు మెషిన్ ఆన్ చేసుకోవాలన్నా ఇగ్నిషన్ ఆన్ చేయాల్సిందే కదా. నేను సూర్యుడిని, నాకు అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి, నేను ఎరుపు రంగుతో రాను అన్నాడు అనుకోండి, కుదరదు పాపం. హి హ్యాస్ టు కమ్ విత్ దట్ కలర్. సూర్యకిరణ విజ్ఞానంలో ఎరుపు అనేది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ కానీ స్టార్ట్ అవ్వదు. తేడా అర్థం చేసుకోండి. ఇగ్నిషన్ చేస్తే ఇంజన్ ఆన్ అవుతుంది కానీ మూమెంట్ రాదు, గమనము రాదు. గమనము రావటానికి కావలసినటువంటి మొత్తము శక్తి అంతా కూడా పసుపు రంగులో ఉంది. ఆ గమనము యొక్క విద్యా విధానము సూర్యకిరణాలది. హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమా. పసుపు రంగు యొక్క యుటిలిటీ. స్వాధిష్టాన చక్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సూర్యుడి యొక్క ఆ పసుపు రంగుని ఎలా ఉపయోగించుకోవాలి. అందుకనే మన గడపలకు ఏం చేస్తాం, ఇటు కుంకుమ పెడతాం అటు పసుపు పెడతాం. రెండింటికి మీనింగ్ అది. యు నో ద సైన్స్, ఆ టెక్నాలజీ తెలుసు అని. అంచేత పసుపు రంగు కిరణాలు అర్థమయ్యాయి కదా. అంచేత పసుపు రంగు ఏం చేస్తుంది, సమృద్ధినిస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఎరుపు రంగు ఏం చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి, నేను సూర్యకిరణ విజ్ఞానం చెప్పేస్తున్నా మీకు, మళ్ళీ ఎప్పుడో అనుకోకండి. అది మీరు ఆ రంగులను ఉపయోగించుకోగలగాలి. మీరు ఆ రంగులే ఉపయోగించుకుంటున్నాం మనం ఇక్కడ. మొత్తము శ్రీ సూక్తము మల్టిప్లికేషన్ సమృద్ధి అంతా కూడా దేని మీద ఆధారపడింది, హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోం. అంతా పసుపే, అంతా పసుపు రంగు యొక్క వర్ణనే. కానీ ఆ పసుపు రంగుని ఎలా ఉపయోగించుకుంటాం, ఏ విధంగా చేయాలి, సమృద్ధి వరకు వచ్చిన తర్వాత ఆ పసుపు రంగు, ఆ సమృద్ధి జ్ఞానము లేదనుకోండి మీకు, ఆ సమృద్ధి దురుపయోగం అవుతుంది. అంతే కదా, సమృద్ధి అయితే ఉంది కానీ ఆ సమృద్ధికి ఒక గమ్యము లేదు, ఒక దిశ లేదు, అప్పుడేమవుతుంది అది. అంచేత ఈ రెండింటిని కలిపి ఉండేటటువంటి రంగు కాషాయం. అంచేత కాషాయము సమృద్ధి ప్లస్ జ్ఞానము యొక్క రంగు, సన్యాసుల యొక్క రంగు కాదు. కానీ మన బుర్రలు ఎంతవరకు వెళ్ళాయి, సన్యసించే రంగుగా మార్చుకున్నాం అది. మన మన పిచ్చితనానికి గురువులు ఏం చేస్తారు. కాషాయ రంగు త్యాగానికి ప్రతీక. త్యాగం ఎవడు చేయగలడు, ఉన్నవాడు చేయగలడు, లేనివాడిని త్యాగం చేయటం అందు. దాన్ని త్యాగం ఎవడు చేస్తాడు, ఉన్నవాడు చేస్తాడు, లేనివాడు త్యాగం ఏం చేస్తాడు వాడు. కాషాయ రంగు. అంచేత సమృద్ధి కంటే ముందు సూర్యకిరణ విజ్ఞానం మీకు యజ్ఞమయ జీవితం జీవించటం నేర్పుతుంది. త్యాగం అన్నా యజ్ఞం అన్నా ఒకటే. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్రిష్ట కామధుక్. మీ కోరికలన్నీ తీరాలి అంటే త్యాగం చేయాలి. సినిమా చూడాలి అనే కోరిక ఉంటే రెండు త్యాగాలు చేయాలి. మీరు అంశదానం చేయాలి, సమయదానం చేయాలి. అవునా కదా. అంశదానం అంటే 20 రూపాయలు, సమయదానం అంటే 3 గంటలు. నేను 3 గంటలు కూర్చోనండి, సినిమా చూడకు, అంతే కదా. అంచేత గురువు గారు చెప్పినటువంటి సమయ అంశదానాల పరంపర కొత్తదేమీ కాదు. అది మనకి కొత్తగా అవగాహన వస్తుంది. ఇంచేత కాషాయ రంగు అంటే ఏంటో అర్థం అవుతోంది మనకి, యజ్ఞం అంటే ఏంటో అర్థం అవుతోంది. అదే మీ చేతులు కట్టుకోమని చెప్పింది నేను. ఆ రంగులు మీరు కనుక అర్థం చేసుకుంటే కింద ఉన్నటువంటి రెడ్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్. ఈ మధ్య ఉన్నటువంటి రంగు సమృద్ధి మీకు రావాలి అంటే త్యాగం చేయటం నేర్చుకో. నువ్వు త్యాగం చేయకుండా నీకు సమృద్ధి రాదు. విత్తనాలు నాటకుండా పంట ఎలా వస్తుంది, భూమిలో విత్తనాలు నాటాలి కదా. అంటే ఏం చేయాలి, త్యాగం చేయాలి కదా. త్యాగం చేస్తే కదా పంట వచ్చేది. ఈ త్యాగము లేకుండా మనకి ఉపయోగపడనటువంటి వస్తువులు ఎప్పుడైతే మీరు దానం చేయటం మొదలెట్టారో, మీరేం కోసుకుంటారు, మీరు ఏది దానం చేస్తారో అదే కోసుకుంటారు. మీరేం దానం చేస్తారు, మీకు ఉపయోగపడనటువంటి వస్తువులు దానం చేస్తారు, మీకు ఉపయోగపడినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. దానికి ఎవడో ఏమీ చేయలేడు. ఈ సూర్యకిరణ విజ్ఞానాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అంచేత పూర్వకాలంలో రాజులు వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దాన్ని నాటేవారు. ఫలితంగా ఏమొచ్చేవి, సర్వోత్కృష్టమైనది వస్తుంది. మనం భోజనం చేసేసి మిగిలిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మనం తినలేము అనుకున్న తర్వాత అడుక్కునే వాడికి నువ్వు ఇస్తే రేపు ఖచ్చితంగా నీకు అలాంటి భోజనమే వస్తుంది. వస్తుంది కాదు, నువ్వు అలాంటి భోజనమే తింటున్నావు, నువ్వు చాలా గొప్పదాని అనుకుంటున్నావు ఫ్రిడ్జ్లో తింటే. ఫ్రెష్ గా భర్త కూరగాయలు తీసుకొస్తాడు, ఫ్రిడ్జ్ లో పెట్టావు. ముందు ఏ కూర చేస్తావు? ఫ్రెష్ కూర చేయవు. ఎందుకు? నువ్వు ఏది దానం చేసావు అదే తింటున్నావు, నీకు అర్థం కావటం లే, ఫ్రిడ్జ్ లోంచి పెట్టుకు తింటున్నాను అంటున్నావు. కానీ చద్ది డబ్బా అర్థం చేసుకోండి. ఆ భావన అర్థం అవుతే ఆ కాషాయ రంగు యొక్క విలువ అర్థం అవుతుంది మీకు. కాషాయ రంగు ఇవంతా కూడా ఆలోచన విధానాలు, సూర్యకిరణాలంతా కూడా చేతనత్వ విధానాలు. కానీ కాషాయంలో త్యాగం ఉంది. త్యాగం దేనికి? నువ్వు ఏది త్యాగం చేస్తే నీకు అది వస్తుంది. తమాషా అది, వద్దంటే డబ్బు అనేది చాలా కరెక్ట్ ప్రాసెస్. కానీ నిజంగా వద్దని, అది వద్దంటే వస్తుంది కదా అని వద్దంటే లాభంలే, ఎందుకంటే లోపల రావాలని ఉంది మీకు. అంచేత ఈ సమృద్ధి యొక్క విజ్ఞానములో ఈ సన్యాసులందరూ కూడా జగద్గురువులు, జగత్ పీఠాధిపతులు. వాళ్ళకు ఉన్నటువంటి సంపద ఇక్కడ ఎక్కడుంది? కానీ సన్యాసులకి సంపద ఎందుకంటారు? అసలు వాళ్ళకి తెలిస్తే కదా, వాడు సన్యసించాడు అంటేనే వాడికి అనంతమైన సంపద వచ్చిందని. సిద్ధిసాయి సంపద ముందు మన సంపద ఎంత? సత్యసాయి సంపద ముందు మన సంపద ఎంత? పసుపు రంగు, దీని తర్వాత రంగు, పండిపోయినటువంటి రంగు, ఫలము, ద రిజల్ట్. పసుపు రంగు ఎప్పుడు కూడా రిజల్ట్నిస్తుంది, దాన్నే గుర్తుంచుకోండి. ఇంకేంటే టైం ఎక్కువ లేదు నాకు చెప్పడానికి డీటెయిల్డ్గా. పసుపు రంగు ఏం చేస్తుంది? కాషాయ రంగు యొక్క ఫలాన్ని ఇస్తుంది. పసుపు రంగు కాషాయం యొక్క ఫలాన్ని ఇస్తుంది. అంతేత కరెక్ట్గా సన్యసించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? హిరణ్యవర్ణానికి వెళ్ళిపోతాడు. అనంతమైనటువంటి బంగారం వాడికి వస్తూ ఉంటుంది, అనంతమైనటువంటి సంపదలు వాడికి వస్తూ ఉంటుంది. చాణక్య చంద్రగుప్తులో చాణక్యుడికి వచ్చింది. ఇవంతా పసుపు రంగు యొక్క. పసుపు అంటే ఏంటో అర్థమైందా మీకు? పసుపు ఏంటది? రిజల్ట్స్ ఇచ్చేటటువంటి కలర్. పసుపు రంగు ఫలితాలను ఇస్తుంది. దానిపైన ఏ రంగుంది? గ్రీన్. గ్రీన్ సంవేదనలనిస్తుంది, స్పర్శనిస్తుంది. బ్లూ శబ్దశక్తినిస్తుంది. ఇండిగో ఆజ్ఞాచక్రము, గురువు యొక్క ఆజ్ఞలను దర్శించేటటువంటి శక్తి ఇస్తుంది. ఆదిష్టవాన్ యథాస్వప్నే రామరక్ష మిమాంహర తథా లిఖితవాన్ ప్రాతః ప్రబృద్ధో బుధ కౌశికః. అంటే టూకీగా చెప్పేస్తున్నాను నేను, ఇంకా మీరు దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఎరుపు దానికి నేను చేసినట్టు. దాని తర్వాత వైలెట్, వైలెట్ కలర్ లో మళ్ళీ ఎరుపు కలిసింది. ఎరుపు ఎప్పుడెప్పుడు కలిస్తే అప్పుడప్పుడు స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, అంతే కదా. అంచేత సహస్రారం తర్వాత మళ్ళా జీవితం మొదలవుతుంది. అంచేత సహస్రారం తర్వాత ఏదో అయిపోయింది అనుకోకండి, అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏదో మళ్ళా ఒక కొత్త విధి, ఒక కొత్త జీవిత విధానం అది స్టార్ట్ అవుతుంది. ఆ సూర్యకిరణాలు ఎలా పనిచేస్తాయన్నది ఈ భౌతిక సూర్యుడు కాకుండా సూర్యుడి యొక్క సవితా శక్తిని పట్టుకుంటే తెలుస్తుంది. దాని వెనకాతలు ఇంకొక సూర్యుడు ఉన్నాడు. ఆ ముగ్గురు సూర్యుల గురించి మనం చదువుకోవాలి అంటే మన హృదయంలో విద్యుల్ లేఖేవ భాస్వత, అది ఎలాగ భాషిస్తుందో మన హృదయంలో అనే దాన్ని మంత్రపుష్పంలో అర్థం చేసుకుంటూ చదవండి.
మంత్రపుష్పం ఓం సాత్యము రాజక్ర ప్రవిద్వాన్ తమేవం విద్వానం హృదయ భవతే నాణ్య పంథా అయనాయ విద్యతే సాదేరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాధిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వమపదేవతే పతిం విశ్వచ్చాత్మేశ్వరగుం చాత్సదగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః ఏషిద్గత్సర్వం దృశ్యతే శ్రూయతే శివ అంతర్బహిష్టతర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతరమయం కదిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేకాశకం హృదయం చాప్యతామకం అథో నిత్యాపితస్యాంతేనాభ్యామవర్తిష్ఠతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత సందరగం శిలాభిస్వలం వచ్చ్యాకో ససన్నిభం తస్యాంతే ససరగం సోక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాభగ్నిర్విశ్వాచర్విశ్వతాముఖః స్వాగ్రభుజివజన్ తిష్టందాహారమజనః కవిః ప్రియగోధమదస్యాయేరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదలమస్తకః తస్య మధ్యే వల్లిసికా అనీయార్తా వ్యవస్థితః నీయోయమజ్జస్తాజుర్లేకే భాస్వర నీమారోకమత్సన్వేపీతావాచ్చోపమా తస్యాత్మిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మరదివ సహ విశ్వేంద్ర సోఖర పరమస్వరాం వేద పుష్పవాన్ ప్రజావాన్ పసుమాన్ భవతే చంద్రభావ అపాం పురుషమం పుష్పవాన్ ప్రజావాన్ పసుమాన్ భవతే ఏవం వేద చోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే అగ్యర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద చోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతే చోభాయోరాయతనం వేద